మేము పురాణం వింటాం అనుకుంటే చెబుతాం, వినకపోతే మాకేమిటి నష్టం? అది వింటే నువ్వే బాగుపడతావు, ఇవాళ కాకపోతే రేపైనా భయంకరమైన జన్మలు ఎత్తకుండా ఉంటావు. నరకానికి వెళ్ళాక శిక్షలు అనుభవిస్తున్నప్పుడు తెలుస్తుంది, ఓహో పురాణములు ఆయన చెప్పాడు, పురాణములు వింటే మనం నరకానికి వెళ్ళాం అనుకున్నాం కానీ అప్పుడు నమ్మలేదు, ఇప్పుడు నమ్మాం, నమ్మితే ఉపయోగం లేదని ఏడుస్తాడు. అదే ముందే జాగ్రత్త పడి శ్రద్ధతో ఈ పురాణాదులు వింటే ఆనాడు నరకానికి వెళ్ళవలసిన అవసరము ఉండదు, యముడి దెబ్బలు తినవలసిన అవసరము ఉండదు, అప్పుడు ఆనందంగా వెళ్ళిపోతాట వర్ధలోకాలకి. ఆ మధ్యన కల వచ్చింది నాకు, ఆ కల్లో పురాణం వింటున్న మొగుడిని బయటికి తీసుకుపోయిన ఆవిడ, పురాణం విన్నాయని ఇద్దరు చచ్చిపోయారు, చచ్చిపోయిన మాట నిజమే, ఇద్దరు ఏలూరులోనే పోయారు. భార్యామణి మొగుడిని చెవులుచ్చుకు లాక్కుపోయింది సినిమా కోసం, ఆవిడేమో యమకింకరులు భయంకరమైన మార్గంలో ఈడ్చుకుపోతున్నారు, భర్తగారు దివ్య విమానం ఎక్కి బ్రహ్మలోకానికి పోతున్నాడు. అప్పుడు మొగుడిని, ఏమయ్యో నేను నిన్ను సినిమాకి తీసుకెళ్ళానుగా, నన్ను తీసుకెళ్ళమే నరకం నుంచి బ్రహ్మలోకానికి అని అడిగింది. అప్పుడు వాడన్నాడు, నువ్వు సినిమాకి గురువుగారి యొక్క పురాణంలో ఉండగా చెవుచ్చుకుని బలాత్కారంగా ఈడ్చుకుపోయావు. అప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పా, మా గురువుగారు దేవుడే, ఆయన చెప్పిన పురాణాలు గొప్పవే, వింటే మనం నరకానికి వెళ్ళమంటే ఆ నరకం లేదు ఏం లేదు అని ఆ బరకం మీద కూర్చున్న ఆయన పట్టుకుపోయిందిట. ఇప్పుడు చింత బరికలతో కొడుతున్నారు వాళ్ళు, చూసావా, ఇప్పుడు నేనేం చేయలేను అన్నాడు ఆయన. కాబట్టి ఎవరికి వాళ్ళే తమను తాము ఉద్ధరించుకోవాలి, ఉద్ధరించుకుంటే బాగుపడతారు. ఇదే నేను చెప్పింది అసత్యం కాస్తుమా, ఇది 100కి 100 రూపాయలు నిజం. చచ్చిపోయిన ఇద్దరు దంపతులు ఒకే రోజు చచ్చిపోయారు, ఈవిడేమో సినిమాలకు పట్టుకుపోయి మొగుడిని పురాణం విన్నవ్వకుండా చేసింది. ఆవిడ ఇప్పుడు ప్రస్తుతం నరకానికి ఇంకా దారిలో ఉంది, ఇంకా ఏడాది అవల, అందువల్ల ఆందీవే దారిలో రకరకాల కష్టాలు పడుతోంది. అవన్నీ మీకు ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తే మీకు మతిపోతుంది అనమాట. ఆయన హాయిగా బ్రహ్మలోకానికి పోతున్నాడు, పురాణములు వింటే బ్రహ్మలోకానికి పోతారు, లేదంటే యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళడం చీప్పు గెస్ట్గా పెడతారు. ఇక ఆయన దారిలో చీప్పుగా కొట్టిస్తూ ఉంటాడు, మామూలుగా కదా కుళ్ళబొడి చేస్తారండి యమకింకర్లు. యమకింకర్లకు అస్సలు చాలు ఉండదు, పాకిస్తాన్ పోలీసులు ఎలాంటి వాళ్ళు, యమకింకర్లు అటువంటి వాళ్ళు, అమ్మ బాబోయ్, వాళ్ళు అతి క్రూరులు అనమాట. ఎందుకని, మనం చేసిన పాపాలకి తగిన శిక్షలు వాళ్ళు వేస్తూ ఉంటారు. నవ్వుతూ పాపాలు చేస్తారు, ఏడుస్తూ అనుభవిస్తారు. భగవంతుడు మనకి ఎన్ని మార్గాలు ఇచ్చాడో తెలిసినా కొంచెం నమ్మకం, కొంత శ్రద్ధ, కొంత భక్తి కలిగి వాటిని అనుష్ఠానం చేసి విని మనం తరించవచ్చు. పురాణం వినడానికి పెద్ద ఖర్చు ఉంది. ఇప్పుడు మీకు కొంతమంది ఆటోల్లో వస్తున్నారు, ఆటోకి మహాయితో 50 100 ఖర్చు పెట్టారు. ఈ ఖర్చు ఆటోకి పెట్టకపోయినా మీరు రేపొద్దున ఇంకో దానికైనా ఖర్చు పెట్టక తప్పదు. ఎలాగో మీ దగ్గర 1 రూపాయి వసూలు చేయకుండానే పాపం ఆయనే అన్ని పాటలు పడుతున్నారు, మైకులు హాలు సమస్తం ఏర్పాటు చేశారు. ఇంకేమిటి మీకు, కుర్చీలో కూర్చొని వినాలి. ఆ కుర్చీలో కూర్చోడానికి కూడా ఓపిక లేదా, ఆ మాత్రం కింద కూర్చోడానికి ఓపిక లేదా, ఓ 2 గంటలు చెవులు రిక్కించి వినడానికి శ్రద్ధ లేదా, ఆ తర్వాత వెళ్ళి ఇంత ప్రసాదం తినడానికి ఓపిక లేదా, అయినా మిమ్మల్ని ఏమో యముడు స్వర్గానికి పంపాలా, ఎలా పంపుతాడు మరి? ఇవి తెలుసుకుని మన జీవితాన్ని చరితార్థం చేసుకుందాం. తర్వాత సగరుడు తర్వాత ఏం జరిగిందో చెప్పమన్నాడు. పరశురాముడు ఈ కవచాన్ని కొద్ది రోజులు అనుష్ఠానం చేశాడు, శ్రద్ధతో కొంతకాలం అనుష్ఠానం చేశాక అప్పుడు కదా కార్తవీర్యార్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళి సంహరించు, ఆ తదనంతరం క్షత్రియ సంహారం చెయ్యని శివుడు సలహా ఇచ్చాడు. అందుకని కవచమును ఉపదేశముగా పొంది తన ఆశ్రమానికి వచ్చి ఆయన శ్రద్ధతో అనుష్ఠానం చేయడం మొదలెట్టాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన కూడా అకృతవ్రణుడు అనే అసిస్టెంట్ పక్కనే ఉంటాడు, అన్నిటికీ ఈ అసిస్టెంట్ ఉండవలసిందే, అతన్ని కూడా వెంట పెట్టుకుని రోజు తన ఆశ్రమానికి దగ్గరలో ఉన్న ఒక మడుగులో స్నానం చేసి తదనంతరం అక్కడే సంధ్యావందనం చేసుకుని ఒడ్డుకొచ్చాక ఈ కవచానుష్ఠానం మొదలుపెట్టేవాడు. ఒకరోజున తన ఆశ్రమానికి ఎదురుగుండా ఉన్న పుష్కరానికి వెళ్ళాడు, అంటే కొలను ఒక పుష్కరిణికి వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళే సమయానికి అక్కడ ఒక మొగలేడి ఆడలేడి పరుగు పరుగుని వచ్చాయి. ఈయన ఒక్క క్షణం స్నానం చేయడం ఆపి మంచినీళ్ళు తాగండి అన్నాడు ఆడలేడిని మొగలేడిని, ఎందుకంటే ఎవరైనా ఉంటే వాటికి భయం. అందుకని ఈయన పక్కకి తప్పుకొని మీ ఇద్దరూ ఇందులోకి వచ్చి మంచినీళ్ళు తాగండి అన్నట్ట. ఆ లేడులు ఆడామగాలేడులు పరుగు పరుగును రావడం వల్ల డొక్కలు ఎగురుతున్నాయి, ఆయాసంగా ఉంది, కంగారులో ఉన్నాయి, అందుకే వాటికి భయం తగ్గడం కోసం పరశురాముడు పక్కకు వచ్చి కూర్చున్నాడు. పరుల యొక్క ప్రాణములు కాపాడడం కోసం మనం స్నానం ఆలస్యంగా చేసినా సంధ్యావందనం చేయకపోయినా అనుష్ఠానం చేయకపోయినా ఎక్కువ పుణ్యమే వస్తుందట, ఎందుకంటే ఇతరుల ప్రాణముల కోసం మనం మన కార్యం ఆపాం గనక. అప్పుడు పరశురాముడి యగాదిగా చూచి ఈ ఆడామగ జంతువులు అందులోకి వచ్చి నీళ్లు తాగాయి. ఆ సమయంలోనే ఈ జంతువులు ఎందుకు ఇంత వేగంగా పరిగెత్తుకొచ్చాయో, దానికి మూల కారకుడైన వాడు వచ్చాడు. అనగా ఈ జంతువుల్ని ఓ బోయేవాడు వేటాడబోయాడు, వాడి నుంచి తప్పించుకుని వచ్చాయవి. వాడు వచ్చాడు అక్కడికి. వాడు పరశురాముడికే చూసి అడిలిపోయాడు. అమ్మ బాబోయ్ ఈయన మహానుభావుడు, ఈయన సంగతి నాకు తెలుసు. ఈయన ఎదురుగుండా కనుక ఏ జంతువునైనా వేటాడామా, చేతిలో ఉన్న గొడ్డలతో మనల్ని వేటాడేస్తాడు అని వాడు దూరంగా వెళ్ళిపోయాడు కంగారు పడి. అంటే మహాత్ముడైన పరశురాముడు పాపాత్ములు హింసాపరుల పాలిటి భయంకరుడు. తావత్ సమాగతో వ్యాధో బాణపాణి ధనుర్ధరః సదృష్ట్వా తత్ర సంవిష్టం రామం భార్గవనందనం. పరశురాముణ్ణి, భార్గవుణ్ణి, గండ్రగొడ్డలి పుచ్చుకుని నిరంతరం తిరిగేటటువంటి వాణ్ణి చూడగానే చేతిలో ఉన్న ధనుస్సు బాణములు కిందకి జారిపోతూ ఉండగా వ్యాధుడు కంగారు పడిపోయాడు. రాముడు కూడా వ్యాధుణ్ణి చూచాడు. వాడు భయపడుతున్నాడు కనుక ఏం మాట్లాడలేదు. వాడు ధనుస్సు వదిలేసి ఎందుకైనా మంచిదని కొంచెం వెనక్కి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ రాముడికి ఇలా దండం పెట్టి మెల్లిగా ధనుస్సు బాణాలు లాక్కొని అక్కడ నిలబడకుండా కొంచెం దూరంగా వెళ్ళిపోయాడు. చేతిలో ధనుస్సు బాణములను చూచాడంటే పరశురాముడు, ఆ ధనుస్సుని ఎక్కుపెట్టి ఏ బాణముతో అయినా జంతువుని కొట్టాడంటే వ్యాధుడు, అటువంటి వాడిని పరశురాముడు శిక్షిస్తాడు. అందుకే వాడు భయపడి దూరంగా వెళ్ళిపోయాడు అన్నమాట. ఇప్పుడు ఆడలేడి మొగలేడి హాయిగా సరోవరంలో నీళ్లు తాగాయి. ఒడ్డు మీద చెట్టు దగ్గరకు వచ్చాయి. రాముడినే చూశాయి. అవి నీళ్లు తాగి ఒడ్డు మీదకి దర్జాగా రాగానే ఇప్పుడు పరశురాముడు నీళ్లలో దిగి స్నానం చేసి సంధ్యావందనం మొదలెట్టాడు. ఆ సమయంలో ఆడలేడి మొగలేడితో ఇలా అన్నది, మానవ భాషలో, అంటే వాటికి కూడా మనుష్యుల భాష వచ్చు. ఆ లేడులు బాగా మాట్లాడటం నేర్చిన జింకలు. అందులో ఆడలేడు మొగలేడుతో అన్నది, ప్రియా మనం ఎక్కడికి వెళ్ళదు, పరశురాముడు ఉన్నంతవరకు ఇక్కడే ఉందాం. ఈ పరశురాముడి దగ్గర ఉన్నవాడికి అకాల మరణం ఉండదు. ఈయన సాధువుని రక్షిస్తాడు, వ్యాధులను పాపాత్ములను శిక్షిస్తాడు. చూచావా, కిరాతకుడు మనల్ని వేటాడడానికి వచ్చి ఈయన చూడడంతో ఉణిగిపోయాడు. అప్పుడు వాడి చేతిలో ఉన్న ధనుస్సు బాణాలు కింద పడ్డాయి, వాటిని అతి కష్టమే తీసుకుని దూరంగా పోయాడు. కాబట్టి పరశురాముడు ఉన్నంత వరకు మనకి ఏ బోయివాడి వల్ల ఏ క్రూర మృగం వల్ల ప్రమాదం ఉండదు. ఇక్కడే ఉందాం, ఆయన ఎలాగో కాసేపు సంధ్యావందనం చేసుకుని జపం చేసుకుంటాడు, అప్పటిదాకా ఇక్కడుండి ఆయన తన దారిని తాను వెళ్ళాక అప్పుడు మన దారిని మనం పోదాం అనగానే, భలే మంచి సలహా ఇచ్చేవే భార్యామణి. భార్య అంటే ఇలా ఉండాలి, భర్తకి మంచి సలహా ఇచ్చేవాడిని సరైన మార్గంలో నడిపితే భార్య అంటారు. అంతేగాని ఇంట్లో ఉన్న ఆస్తంతా తగిలేసి పలావులు తిందాం అంటే ఆవిడ భార్య అలా అవుతుంది. ఈ రాముడి ప్రభావం నాకు తెలుసు. నేను అంతో ఇంతో పూర్వజన్మ జ్ఞానంతో పుట్టాను. ఈ పరశురాముడు చూడగానే పూర్తిగా నా పూర్వజన్మ రహస్యం, నీ పూర్వజన్మ రహస్యం కూడా తెలిసాయి. ఈ పరశురాముడి శక్తి ఎటువంటిది, ఆయన సాక్షాత్తు విష్ణువు. ఈ రాముడున్నాడే అవ్యాజ కరుణామూర్తి, వాసుదేవుని నాలుగు కళలతో పుట్టినవాడు. ఈ రాముడి పక్కనున్నవాడి పేరు అకృతవ్రణుడు. ఈ అకృతవ్రణుడిని ఒకప్పుడు పులి తరిమింది. అప్పుడు ఆ పులిని చంపి, కేవలం దర్భతో చంపి ఈ పరశురాముడు అతనికి ప్రాణదానం చేశాడు. అప్పటి నుంచి ఈ అకృతవ్రణుడు పరశురాముడి పక్కనే ఉంటూ ఉంటాడు, పరశురాముడికి సేవ చేసుకుంటూ బతుకుతున్నాడు. ఎంత అదృష్టవంతుడు వీడు, ఏ జన్మలో పుణ్యమో అంతటి పరశురాముడికి అసిస్టెంట్గా ఉండగలిగాడు. సాధువుగా తిరుగుతూ ఉండే పరశురాముడికి సేవ చేసే భాగ్యానికి నోచుకున్నాడు. అయం రామో మహాభాగే జమదగ్నిసుతోనుజః. ఈ రాముడు జమదగ్ని కుమారుడు. కార్తవీర్యార్జునుణ్ణి చంపాలని శపథం చేసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మ ఈతన్ని కైలాసానికి పంపాడు. అంటే జింక ఎంత గొప్పదండి, దానికి పూర్వజన్మ సుకృతం ఉందిట, అన్నీ తెలిసేయట, ఇప్పుడు రాముడు చూడటం వల్ల అన్నీ ఇంకా బాగా అర్థమవుతున్నాయట. అందుకే అదేం చెప్పింది, ఈ రాముడు సామాన్యుడు కాదు, బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మగారు ఈయన్ని శివుడి దగ్గరికి పంపాడు. శివుడు ఈయనకి వైష్ణవ కవచాన్ని, శ్రీకృష్ణ కవచాన్ని ఇచ్చాడు. అత్యద్భుతమైనటువంటి కవచం అది. ఆ కవచం చాలా కాలం నుంచి జపం చేసుకుంటున్నాడు, కానీ ఆ కవచం వల్ల ఇతనికి ఇంకా సిద్ధి రాలేదు. అనగానే ఈ ఆడలేడికి అనుమానం వచ్చింది. ఇదంతా పరశురాముడు వింటున్నాడు అండి, ఆయన తెల్లబోయాడు. నేను కవచం చేస్తున్నట్టు, ఆ కవచం చేసినా ఇంకా కవచం వల్ల నాకు రావలసిన శక్తి రానట్టు మాయదారిది జింకకి ఎలా తెలిసిందిరా బాబు అనుకున్నాడు ఆయన. అనుకుని శ్రద్ధగా వింటూనే ఉండిపోయాడు. అప్పుడు ఆ సమయంలో ఆడజింక ఏమంది, స్వామి పరశురాముడు విష్ణుస్వరూపుడు అంటున్నావు, ఆయన ముఖం చూడడం వల్లే నీకు అనేక విశేషాలు పూర్వజన్మ రహస్యాలు తెలిసాయి, దివ్య దృష్టి వచ్చిందంటున్నావు, కానీ అంతటి గొప్పవాడైన పరశురామునికి కూడా ఇంకా కృష్ణ కవచం చదివినా కవచము సిద్ధించకపోవడం ఏమిటి, అంటే ఆ కవచం వల్ల రావలసిన పూర్తి శక్తులు ఎందుకు రాలేదు అని అడగ్గా అప్పుడు మొగజింక ఇలా చెప్పింది, ఇప్పటికి 3 సంవత్సరములుగా అతని ఈ కవచాన్ని జపిస్తున్నాడు, కానీ ఇతని భక్తిలో ఒక రవ్వంత లోపం ఉన్నది. భక్తి 3 రకాలు, ఉత్తమ భక్తి, మధ్యమ భక్తి, కనిష్ట భక్తి. ఇది పరమ పవిత్రమైన బ్రహ్మాండ పురాణంలో 34వ అధ్యాయంలో చెప్పబడినటువంటిది. 34వ అధ్యాయంలో చెప్పారు వరుసగా 41, 42, 43 శ్లోకాల్లో భక్తి లేకపోవటం వల్ల పరశురాముడు కూడా ఎలా దెబ్బతిన్నాడో చెప్పారు. ఇది ఒక విధంగా పరశురాముడికి కూడా వరమయ్యిందన్నమాట ఈ జింకల కథ. భక్తులు 3 రకాలట, ఉత్తమ భక్తి, మధ్యమ భక్తి, అధమ భక్తి. అందులో గోపికల భక్తి ఉత్తమ భక్తి, ఉద్ధముని భక్తి ఉత్తమ భక్తి, ప్రహ్లాదుని భక్తి ఉత్తమ భక్తి, విభీషణుడి భక్తి ఉత్తమ భక్తి, హనుమంతుని భక్తి ఉత్తమ భక్తి, రంతిదేవుడు బలిచక్రవర్తి వేళ భక్తులు ఉత్తమ భక్తులు. ఎందుకని, సాక్షాత్తు వచ్చినవాడు విష్ణువు, ఇతనికి నా రాజ్యం సర్వం ధారపోస్తున్నట్టు అవుతుంది, 3 అడుగులు దానం చేస్తే సమస్తం ఆక్రమిస్తాడు, అప్పుడు నేను నాశనం అయిపోతాను అని మా గురువుగారు నాకు చెప్పినా నేను వినను అని బలిచక్రవర్తి వచ్చినవాడు విష్ణువు అని తెలుసుకుని కూడా 3 అడుగులు ధారపోశాడు. ఎంతమంది చేయగలరండి అలాగా? గురువుగారు చెప్పారా ఇతనికి 3 అడుగులు దానం చేస్తే ముల్లోకాలు ఆక్రమిస్తాడని? అయినా వినిపించుకోలేదు. భక్తి అంటే భక్తే, భగవంతుడికి ఇవ్వాలనుకున్నాడు ఇచ్చేశాడు. రంతిదేవుడు 40 రోజులు ఉపవాసం ఉన్నట్ట, 40 రోజులు తిండి లేక అడవిలోకి వెళ్ళిపోయాడు పాపం రంతిదేవుడు అనే మహారాజు గారు. సర్వం త్యాగం చేసి చివరికి రాజ్యం పోగొట్టుకుని, దానం వల్ల రాజ్యం పోగొట్టుకుని తన కొడుకులతో భార్యతో అడవికి వెళ్ళాడు. 40 రోజులు ఆయనకి తిండి దొరకలేదు. 41వ రోజున హఠాత్తుగా ఒక చెట్టు కింద పెద్ద కుండ నిండా పాయసం, ఇంకో కుండతో నెయ్యి, కొన్ని విస్తరాకులు, మంచి నీరు ఇవన్నీ దొరికాయి. అప్పుడు ఆయన ఇన్నాళ్ళకి భగవంతుడికి దయగలిగింది, నెయ్యి పాయసం ఇవన్నీ దొరికాయి, మంచినీళ్ళు దొరికాయి, ఆకులు దొరికాయి, నేను నా పెళ్ళాం బిడ్డలు ఈ ఆకులు పరుచుకొని భగవంతుడికి దీన్ని నివేదన చేసి తిందామనుకున్నారు. తీరా వీళ్ళు తిందామనుకున్న సమయానికి ముందు బ్రాహ్మడు వచ్చాడు, బాబోయ్ ఆకలి అన్నట్ట, తీరా వడ్డించుకు తినే టైంకి. 40 రోజులు ఉపవాసంతో మాడిపోతున్నవాడు తిండి తినాలనుకుంటుంటే ఎవడైనా వచ్చి అన్నం అడిగితే ఇవ్వగలడా? వెంటనే ఆయన సగం అన్నం అడిగి పెట్టేశాడు, పాయసాన్నం పెట్టేశాడు, ఆయన తినేసి వెళ్ళిపోయాడు. పోనీ మిగతా తిందాం అనుకుంటూ ఉంటే ఇంకోడు వచ్చాట, అయ్యి బాబోయ్ నేను ఒక రైతునండి నాకు ఆకలండి అన్నట్ట, ఈ మిగిలిన అన్నం అడిగిచ్చేశాడు నెయ్యిని, ఇంకా మిగిలింది మంచినీళ్ళు. ఈ మంచినీళ్ళైనా తాగి ఆకలి తీర్చుకుని బతుకుదాం అనుకున్నారు, అంటే 40 రోజులుగా అన్నమే కాదు మంచినీళ్ళు కూడా లేవు పాపం వాళ్ళకి, కనీసం మంచినీళ్ళైనా తాగుదామని చిన్నపిల్లలతో అనుకుంటున్న టైంలో అక్కడికి ఒక చండాలుడు వచ్చాడు, వాడు కూడా కుక్కలో, వాడు ఒళ్ళంతా నల్లగా చెమట కక్కుతూ వచ్చాడు. వాడు వాడు రావడంతో హీనుడ చండాలుండను మానవ కులనాథ దప్పి మానదు అవులంబోనేర నీకు చిక్కిన పానీయము నాకు పోసి బ్రతికింపగదే. నేను ఒక హీనుణ్ణి చండాలుణ్ణి, మహారాజా భయంకరమైన దాహం నన్ను పట్టి పీడిస్తున్నది, ఈ దాహం తీరకపోతే నేను చచ్చిపోయేటట్టున్నాను, ఇంకెక్కడికి వెళ్ళలేను కూడా, దాహం వేస్తే ఇక ఎక్కడ చెరువు ఉందేమో వెతుక్కో, నుయ్యుంటే వెతుక్కో, అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు తాగు అని నువ్వు అంటావేమో, ప్రస్తుతం నాకు వేస్తున్న దాహం ఎలా ఉందంటే ఇక్కడ నుంచి 4 అడుగులు నడిచేలోపు ప్రాణం పోయేటట్టుంది, అంత భయంకరంగా ఉంది దప్పిక. నీ దగ్గర కుండ నిండా నీరుంది, ఈ నీరు నాకు పొయ్యకపోతే నేను బతకను, నేను చచ్చిపోతాను, దాహం బాబోయి మంచినీళ్ళు అన్నాడు. నేను నడవలేను, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేనన్నాడు, వేరే చోటికి మంచినీళ్ళ కోసం వెతుక్కుని వెళ్ళలేనన్నాడు. అప్పుడు ఆయన నిజంగా ఈ సమయంలో కూడా ధైర్యంతో దానం చేయగలడా, ఎవడైనా దానం చేయగలడా ఒకసారి ఆలోచించండి, తిండి లేకపోయినా బతకచ్చు, కానీ విపరీతంగా ఉన్న దాహంతో మంచినీళ్ళు తాగకపోతే ఒక్క క్షణం బ్రతకలేని స్థితిలో ఉన్నాడు ఆయన. 40 రోజులుగా మంచినీళ్ళు లేవండి, తిండి లేదండి. తిండి ఇప్పుడు అయిపోయింది, ఎలాగో మిగిలిన మంచినీళ్ళు. ఈ మంచినీళ్ళు తాగితే ప్రాణాలు నిలబడతాయి, కడుపంతా మండిపోతోంది, నాలుక పిడుచుకట్టుకుపోయింది. ఆయనకే కదా, ఆయన పెళ్ళానికి బిడ్డలకి కూడా పిడుచుకట్టుకుపోతుందట నాలుక. అటువంటి టైముల్లో మంచినీళ్ళు ఇమ్మని ఎవడని అడిగితే చీపో అంటారు, కానీ ఆయన అలా అనలా. అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి, త్రావుమల్న రావల్న శరీరధారులకు ఆపద వచ్చిన వారి ఆపదల్ క్రననమాంచి వారికి సుఖంబులు కూర్చుట కంటే వండు మేలున్నదే. నాకు దిక్కు పురుషోత్తముడొక్కడ సుమ్ము పొల్కసా, నా దగ్గర అన్నం లేదు, నువ్వు వచ్చి అడిగిన సమయానికి. నువ్వు అన్నట్టుగా మంచినీళ్ళు మాత్రం ఉన్నాయి, తీయని నీళ్లు ఇందులో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఆ కొండలో ఉన్న నీళ్లు చూస్తే కొంచెం తీయగా సువాసనతో కనపడుతున్నాయి, నేను తాగలేదు, అయినా అవి మంచినీళ్ళలా కనపడుతున్నాయి. పాపం నీకు దాహం ఎక్కువగా ఉన్నట్టుంది, పక్కకి వెళ్ళలేనంటున్నావు, కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నావు, ఇదిగో ఈ నీళ్లు తీసేసుకో. ఒక మనిషికి ప్రాణాపాయ స్థితి వచ్చి ఇతరులను అడిగినప్పుడు వాడి కోసం ప్రాణమైనా ఇమ్మని శాస్త్రం చెబుతున్నది. నాకు దిక్కు పురుషోత్తముడు అక్కడ, ఈ నీళ్లు లేకపోతే నేను చచ్చిపోతానని భయం లేదు. నాకు దిక్కు ఆ పరమాత్ముడు వాసుదేవుడు అనంతుడు, ఆయన నాకు నమ్మకంగా నా వెంట ఉండి నన్ను రక్షిస్తాడని నేను నమ్ముతున్నాను. ఆయన ఎప్పుడు నన్ను రక్షిస్తాడు, ఆయనే దిక్కు. ఓ చండాలుడ తాగేయి అని మొత్తం నీళ్లు వాడి చేతిలో పోస్తుంటే గడగడగడగడ మొత్తం కొండడు నీళ్లు తగేసాడు, ఒక్క చుక్క మిగల్చకుండా పోయి. ఎవడివ్వగలడండి అలా? అప్పుడు ఆ చండాలుడు మాయమైపోయాడు. ఇంత పూర్వం వెళ్ళిన విప్రుడు వాళ్ళంతా మాయమైపోయారు, ఈ చండాలుడు సాక్షాత్ యమధర్మరాజు. ఇందాక వెళ్ళిపోయిన భూమి సూర్యుడు ఉన్నాడే ఆ బ్రాహ్మడు అన్నం తిన్నవాడు ఇంద్రుడు, అంత పూర్వం రెండోసారి వచ్చిన రైతు ఉన్నాడే వాయుదేవుడు. మొత్తం దేవతలంతా వీడిని పరీక్షించడానికి అన్నము వాళ్లే కల్పించి మళ్ళీ ఆకలితో దాహంతో ఉన్నవాడి దగ్గర నుంచి యాచించి పట్టుకుపోయారు. ఇతడు ప్రాణాపాయ స్థితిలో కూడా భగవంతుడి మీద భక్తి విడిచిపెట్టకపోయినా పర్వాలేదు, నాకు విష్ణువే దిక్కు అనుకుని దానం చేశాడు. అది ఉత్తమ భక్తి. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి బ్రహ్మతో పాటుగా దేవతలంతా ప్రత్యక్షమై ఏమి భక్తినైనా నీది, ప్రాణం పోతున్నప్పుడు కూడా నాకు దిక్కు పురుషోత్తముడు ఒక్కడే, నేను ఎవడన్నా అంటాడా, దేవుణ్ణి నమ్ముకున్నాను మోసపోయాను అన్నవాళ్ళని చూశాను నేను, అందుకని చెప్తున్నాను అన్నమాట. పిచ్చాళ్ళు వాళ్ళు. అలాంటి వాళ్ళని చూస్తున్న సమయంలో ఇలాంటి వాళ్ళని చూస్తే ఏమైపోతాం మనం, నువ్వు చాలా గొప్పవాడివి, ఏం కావాలో కోరుకో అనగా అప్పుడైనా అప్పుడైనా నా రాజ్యం నాకు ఇవ్వండి, డబ్బు ఇవ్వండి, ఫుడ్ ఇవ్వండి, లేకపోతే నీళ్ళు ఇవ్వండి అన్నాడా అల్లా. వారలను ఏమి కోరక నారాయణ భక్తి తన మనంబుల వెలుగన్ ధీరుండాతడు మాయాపారద్దుండగుచు పరమ పదము పొంది. నాకు ఏం వద్దు, కానీ ఒక్క వరం ఇవ్వండి, ప్రాణం పోయినా నా మనస్సు విష్ణుభక్తి నుంచి దూరం అవ్వకూడదు, నాకు విష్ణుభక్తి ఎప్పుడు ఉండాలి, ప్రాణం పోయినా పర్వాలేదు విష్ణుభక్తి పోకూడదు, ఇంకేం వద్దు అనడంతో అప్పుడు విష్ణువు మాయ నుంచి బయటపడ్డవనైనా ఇదిరా ధీరత్వం అంటే ఇంత నీరసంలో దాహంలో కూడా విష్ణుభక్తి కావాలంటున్నావా అని వెంటనే ఆయన్ని ఆయన భార్యని పిల్లల్ని అందరినీ తన రూపంలోకి మార్చి వైకుంఠానికి పట్టుకుపోయాడు. అది ఉత్తమ భక్తి అంటే. ఇలా ఎంతమంది అడగగలుగుతారు మరి? అందుకని రంతిదేవుడు భక్తి ఉత్తమ భక్తి, బలిచక్రవర్తిది ఉత్తమ భక్తి, ఇంకా విభీషణుడు ఆ శరణాగతి ఎవరూ పొందలేరు, అన్నీ విడిచిపెట్టి నువ్వే దిక్కన్నాడు ఆయన. శత్రు సైన్యంలోకి ఆ టైంలో ప్రవేశించడం కష్టమైన రాముడి పాదాలు పట్టుకున్నాడు. ఇంకా హనుమంతుడు, నిజానికి ఈ కథ దొరుకుతున్న నాటికి రాముడిని విభీషణుడు ఇంకా ఆశ్రయించలేదు గుర్తుపెట్టుకోండి, కానీ భవిష్యత్తు కథ ముందే చెప్పగలిగింది ఆ జంక, అది కూడా తెలుసుకోవాలి మనం. ఈ కథ జరిగే నాటికి ఇంకా రావణుడు ఉన్నాడు, ఎందుకంటే రావణాసురుడు ఈ కార్తవీర్యాతుడి చేతిలో దెబ్బతిన్నాడు, వాడు కృతయుగంలో పుట్టినవాడు, మాంధాతతో యుద్ధం చేసినవాడు కదా, వాడేం సామాన్యుడు కాదు, మాంధాత వాడిని ఓడించాడు రావణాసురుడిని. కాబట్టి రావణాసురుడు వీడు దొంపదేగ కృతయుగం నుంచి త్రేతాయుగం దాకా ఉన్నాడండి పాపాత్ముడు చిరాయుగం. కాబట్టి ఈ జింక భవిష్యత్తులో జరగబోయే వాటితో సైతంగా చెప్పేస్తోంది. హనుమంతుడి భక్తి గురించి చెప్పింది, హనుమంతుడు గుండెలు కూడా చీల్చుకోగలడు రాముడి కోసం. ఇక ప్రహ్లాదుడి సంగతి చెప్పేదేముంది, నిప్పుల్లో వేస్తున్నా నారాయణ అన్నాడు, నీళ్లల్లో పారవేసినా నారాయణ అన్నాడు, కొండ మీద నుంచి కిందకు తోసినా నారాయణ అన్నాడు, ఏం చేసినా నారాయణ స్మరణ విడిచిపెట్టనన్నాడు. అంతే ఆయన, నువ్వు ఏం చెయ్యి నేను నారాయణ స్మరణ విడిచిపెట్టనన్నాడు. అది ఉత్తమ భక్తి. ఇంకా గోపికలు వీళ్ళందరికంటే ఉత్తములు. గోపికలని ఇంకెవరితోటి పోల్చలేమట. అప్పటికి కృష్ణుడు పరీక్షించాడు, నేను పరపురుషుణ్ణి, నా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరంతా, ఇది ప్రమాదం కదా, పరపురుష సాంగత్యం వల్ల మీరు అపవిత్రులవుతారేమో అంటే, భర్త ఎవరు, భార్య ఎవరు, నువ్వే జగద్గురువి, నిన్ను మించిన భర్త లేడు, నువ్వే సర్వలోక వ్యాపకుడు అయిన కృష్ణుడివి అని గ్రహించామన్నారు. నీవు యశోద బిడ్డవి నీరజనేత్ర, నువ్వు నిజంగా యశోద బిడ్డవా? కాదు కాదు, నువ్వు యశోద బిడ్డవే అయి ఉంటే, సామాన్య మానవుడి అయి ఉంటే అప్పుడు భర్త వేరు, భార్య వేరు, స్త్రీ పురుషుడు, పరాయివాడు అనే భేదాలుంటాయి. సమస్త జంతు చేతో విదిత ఆత్మవు, అన్ని ప్రాణుల హృదయములలో ఉండే ప్రాణస్వరూపుడివి, ఈ చెట్టు పుట్ట సమస్తం జగద్గురు అయిన నువ్వే, కాబట్టి నీ దగ్గర పరత్వం లేదు, సత్వము లేదు, నువ్వే మాకు దిక్కు అన్నారు. అప్పుడు ఆయన, నన్ను ఇలా మీరే గ్రహించారు, ఇది గ్రహించని వాళ్ళు ఇదొక వ్యభిచారం అనుకుంటారు, ఆ భయంకర స్థితి నుంచి బయటపడ్డారు, కాబట్టి ఈ క్షణమే మీరంతా నాలో లీనమైపోతారు, ఈ శరీరం విడిచిపెట్టాక శాశ్వత వైకుంఠానికి వస్తారని వరమిచ్చాడు. గోపికల భక్తి యొక్క పరాకాష్ఠకి తెలియచేసే కథ మరొకటి ఉంది. అందుకే ఇక్కడ గోపికలనే ప్రత్యేకంగా ఈ మొగజింక చెప్పింది. ఓసారి కృష్ణుడి దగ్గరికి నారదుడు వచ్చాడు. నారదుడికి అనేకమైన అనుమానాలు కదా, అనుమానాలు అనడం కంటే మనలాంటి వాళ్ళ సందేహాలు తీర్చడానికి ఆయన ఆ పనులు చేస్తూ ఉంటాడనమాట. అందుకని కృష్ణ, ఈ రుక్మిణి, సత్యభామ, ఈ జాంబవతి, లక్షణ, భద్ర, కాళింది మొదలైనటువంటి అష్టమహిషులు, నీ దగ్గర ఉన్న ఈ భార్యలు వీళ్ళు గొప్పవాళ్ళ, లేక బృందావనంలో ఉన్న గోపికలు నిజమైన భక్తురాళ్ళ, గోపికల భక్తి గొప్పదా, నీ 16,000 మంది రాజకన్యామణులైనటువంటి భార్యలును ఈ అష్టమహిషులు గొప్పవాళ్ళ? అందులో రుక్మిణి సాక్షాత్ ఆదిలక్ష్మి, జాంబవతి రెండో భార్య జాంబవతి, 3 సత్యభామ, 4 లక్షణ, 5 భద్ర, 6 సుదంత, 7 కాళింది, 8 మిత్రవింద. ఈ 8 మంది మేమంటే మేమని నిన్ను ఎప్పుడూ పొగుడుతూనే ఉంటారు, నీ సేవ చేస్తూనే ఉంటారు. ఈ 8 మంది ప్లస్ 16,000 వాళ్ళు గొప్పవాళ్ళ, లేక బృందావనంలో ఉన్న గోపికలు గొప్పవాళ్ళ అంటే, అప్పుడు కృష్ణుడు ఎవరు గొప్పవాళ్ళో నువ్వే తెలుసుకుందువు కానీ నేను చెప్పినట్టు చెయ్యన్నాడు. అనగానే వెంటనే నారదుడు ముందుగా రుక్మిణి దగ్గరికి వచ్చాడు. అమ్మా, రుక్మిణీమాత, కృష్ణుడికి హఠాత్తుగా హెడ్ఏక్ వచ్చేసిందిట, మరి ఏం తిన్నాడు ఏమిటో? ఒకటే తలనొప్పి, తట్టుకోలేకపోతున్నాడు అనగానే, అయ్యి బాబు మా స్వామికి తలనొప్పి అంది ఆవిడ. అవును, కాకపోతే దానికి ఒక మందు ఉంది, దానికి కూడా ఒక వ్యాక్సిన్ ఉంది. పరమభక్తులు తమ కాలి కింద ఉన్న ఇంత మట్టి ఆయన నెత్తి మీదకి తగిలిస్తే ఆయన తలనొప్పి తగ్గిపోతుందట అనగానే, చిచ్చి చిచ్చి, స్వామివారు మహాత్ముడు, నా పాదధూళి ఆయన శిరస్సు మీద ఎలా వేస్తామండి చూస్తూ చూస్తూ అందిట ఆవిడ. అలాగే మిత్రవింద, అలాగే జాంబవతి, మొత్తం మీద ఎవ్వరూ మేము కాలి కింద ఉన్న ధూళి ఇస్తామనలేదు. రెండు కారణాలు, పాదధూళి స్వామి నెత్తి మీద వేస్తే పాపమనే భయంతో పాటుగా, అయ్యయ్యో మన పాదధూళి ఆయన నెత్తి మీద పడగానే ఆయన తలనొప్పి తగ్గకపోతే మనం భక్తులం కాదనే విషయం బయటపడిపోతుందనే భయం కూడా ఉంది. అంటే వాళ్ళకి తమ భక్తి మీద తమకు నమ్మకం లేదు. మనకి ఎప్పుడు నమ్మకం ఉండదో అప్పుడే ఇలాంటివన్నీ వస్తాయి. దాంతో నారదుడు తెల్లబోయి, ఇదేంటండి, ఇంతమంది భార్యామణుల్లో ఒక్కరు కూడా పాదధూళి ఇవ్వడం లేదనగానే బృందావనం వెళ్ళన్నాడు ఆయన. వెంటనే బృందావనం వెళ్ళాడు. ఆ సమయంలో గోపికలంతా బృందావనంలో యమునా నదీ తీరంలో కూర్చుని కృష్ణుడి గురించి గానం చేస్తున్నారు. ఎంత మధురమైన దృశ్యం అండి అది. అసలు కృష్ణుడిని విడిచి వాళ్ళు ఉండలేరు, కృష్ణుడు వాళ్ళకి ఎప్పుడూ దూరంగా లేడు. మీ జీవితంలో ఒక్కసారైనా బృందావనానికి వెళ్ళండి. వెళ్ళని వాళ్ళు, నేను చెప్పింది వెళ్ళిన వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఆహా, ఆ బృందావనం, ఆ యమునా నదీ తీరం, ముఖ్యంగా సద్దన్నం తిన్న స్థలం, అఘాసురుడిని సంహరించిన ఆ ప్రాంతం రమణ రీతి అని పిలువబడుతుందన్నమాట. అక్కడ ఇసుక తిన్నెలు, ఆ గోవర్ధన పర్వతం, దాని చుట్టూ ప్రదక్షిణ, రాధాదేవితో తిరిగినటువంటి అత్యద్భుత ప్రదేశం ఒకటి ఉంటుంది అక్కడ అన్నమాట. అది అవన్నీ చూసి తీరాలన్నమాట. బరసాన అంటారు, రాధాదేవితో కృష్ణుడు తిరిగినటువంటి ఆ కొండ. ఎంత ఆనందం కలుగుతుందండి. నెమళ్ళు కోళ్ళు తిరిగినట్టు తిరిగేస్తూ ఉంటాయి ఆ ప్రాంతంలో. అన్ని నెమళ్ళే, ఏది గోవర్ధన పర్వతం దగ్గర అన్నమాట. నాకు అక్కడికి వెడితే ఇక నన్ను నేను మర్చిపోతాను. అక్కడ ఉమ్మున్న లేకపోతే దుమ్మున్న దాని మీద ఇలా పొల్లిగింతలు పడుతూ అంటే సాష్టాంగ దండ ప్రణామం చేసుకుంటూ నడిచి పెడతారు బృందావనంలో ఉన్నటువంటి భక్తులు. బృందావన భక్తులు నేల మీద అలా లేచి ఒక సాష్టాంగబడి మళ్ళీ లేచి మళ్ళీ సాష్టాంగబడి ఇలా సాష్టాంగముతో ఇంటి దగ్గర నుంచి బయలుదేరి బృందావనం అంతా ప్రదక్షిణ చేస్తారు. పొల్లు ప్రదక్షిణలు అన్నమాట. పొల్లు ప్రదక్షిణలు గుడి చుట్టూ చేయడం పెద్ద కష్టం కాదు, కానీ మొత్తం బృందావనంలో యమునా నది దాకా అలాగే సాష్టాంగ పడుతూ ప్రయాణం చేయడం ఎంత కష్టం అండి. మోకాళ్ళు నిప్పులు పెడతా అయినా సరే వాళ్ళు నేల మీద పడుతూ పెడతారు. అక్కడ వాళ్ళు ఆ ఇసుక రాసుకుంటారు ఒంటికి అన్నమాట. అది వ్రజభూమి, పుణ్యభూమి. బృందావనములో ఇసుక ఇసుక కూడా కృష్ణస్వరూపమే, అత్యంత ప్రేమైక స్వరూపం అన్నమాట. అందుకని ఆ స్థానంలో అలా తిరుగుతూ ఉంటారన్నమాట. అక్కడ కృష్ణుడి గురించి వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే మన శరీరం పులకించిపోదు మరి మనకి. శ్రీకృష్ణ నీ పేరెంతో మధురమురర నందలాల నీ పేరెంతో మధురమురర అని వాళ్ళు పాడుకుంటూ ఉంటే మన తెలుగు వాళ్ళు అటు హిందీ వాళ్ళు అందరూ పాడుతూ ఉంటారు. అక్కడ ఇంకా రాజస్థాన్ వాళ్ళ భక్తి అయితే చెప్పేక్కర్లా. హిందీ వాళ్ళ పాటలు ఎలాగో అద్భుతం. మీరాబాయి కీర్తనలు పడతారండే వాళ్ళు. ఇటు ఉత్తర భారత్ వాళ్ళు అటు రాజస్థాన్ వాళ్ళు అందరూ పాడుతూనే ఉంటారు అన్నమాట. అందులో మీరాదేవి అక్కడికి వచ్చి ఆ కృష్ణుడి యొక్క రూపాన్ని చూచి పులకించిపోయి యాద్దువే బృందావనికే కన్హయ్యాకే యాద్దువే ఈ బృందావనంలో శ్రీకృష్ణుడి రూపం నాకు గుర్తొస్తున్నది. ఇదిగో ఇక్కడ ఆవులు తిరిగాయి, ఇక్కడేమో గోవులతో పాటు కృష్ణుడు నృత్యం చేశాడు. ఇక్కడ నారికి నడుమల మురారి ఉన్నాడు. మురారికి మధ్యలో నారి ఉన్నది. అంటే ఇద్దరు కృష్ణుల మధ్యలో ఒక గోపిక, ఇద్దరు గోపికల మధ్యలో ఒక కృష్ణుడు చొప్పున కృష్ణుడు అనేక రూపములు ధరించి ఇక్కడ నృత్యం చేశాడు, రాసక్రీడలాడాడు అంటూ పులకించి పాటలు పాడింది ఆవిడ. ఇటువంటి పాటలు ఇప్పటికీ భక్తులు పాడుతూనే ఉంటారు. బృందావనంలో భాగవతం చెప్పుకుంటూ ఉంటే కృష్ణుడు నాట్యమాడుతూనే ఉంటాడు. బృందావనం భూలోక వైకుంఠం, భూలోక గోలోకం అన్నారు, అంత గొప్ప లోకం. అటువంటి చోట ఉన్న గోపికలు కృష్ణుడి కోసం ఏదైనా చేసేసేవారు అన్నమాట. ఆ స్థాయి భక్తి కలిగితే గురుకటాక్షం హరికటాక్షం కలగదా. రుక్మిణి మొదలైన వాళ్ళంటే పాదధూళి ఇవ్వలేదు అవునా. కానీ వెంటనే నారదుడు బృందావనం వెళ్ళాడు. బృందావనం వెళ్ళి గోపికల దగ్గరికి వెళ్ళాడు. గోపికల ద్వారా కృష్ణుడికి తలనొప్పిట, భక్తుల పాదధూళి ఆయన నెత్తి మీద పడితే ఆయనకి తలనొప్పి తగ్గుతుందిట. మీలో ఎవరైనా భక్తులుంటే పాదధూళి ఇమ్మను కానీ గోపికలంతా నేనే వస్తాను అందరూ పరుగు పరుగులు వచ్చేసారు. దేకంగా నేనే భక్తురాని, నా పాదధూళి ఇస్తానని. పాదధూళి స్వామి నెత్తి మీద పడితే పాపం కదా అన్నాడు ఆయన. పాపం ఏమిటండి? ఆ స్వామివారి తలనొప్పి తగ్గడానికి మా పాదధూళి అవసరం అనుకుంటే మేము ఏ పాపానికైనా సిద్ధపడతాం. గురువుగారి ఆజ్ఞను ఉల్లంఘించడానికి ఏ పాపానికైనా సిద్ధపడతాం, నడవండి అని పరుగు పరుగులు వచ్చి ఆ పాదధూళి ఇచ్చారు. ఆ పాదధూళి కృష్ణుడు ఎత్తు మీద పడగానే ఆయన తలనొప్పి తగ్గిపోయింది. అసలు తలనొప్పి ఉంటే కదా తగ్గడానికి ఆయనకి. అప్పుడు అర్థమైంది అంటే భగవంతుడు ఆదేశిస్తే పాదధూళి కూడా ఇవ్వడానికి సిద్ధపడేంత భక్తి గోపికల భక్తి. ఇంకా భక్తి ఎవరి దగ్గర ఉంటుంది? ఆయన అడిగితే ప్రాణం ఇస్తారు, శరీరం ఇస్తారు, దుమ్మిస్తారు, తాము దుమ్మైపోతారు. ఇది భక్తి అంటే. అందుకే గోపికలది ఉత్తమ భక్తి అన్నారన్నమాట. అటువంటి గొప్ప భక్తి అది. కాబట్టి ఉత్తమ భక్తి అంటే గోపికల భక్తి. ఇంకా ఉద్ధవుడు ఎంత భక్తుడంటే కృష్ణుడు ఉద్ధవుడు అనేటటువంటి వాడిని తన దగ్గరికి పిలిచి ఈ రోజు నుంచి నువ్వు నాలా ఉంటావన్నాడు. ఆ రోజు నుంచి ఉద్ధవుడికి కృష్ణుడు రూపం వచ్చింది. ఉద్ధవుడు ఎక్కడికైనా పెడితే కృష్ణుడు వచ్చాడేమో అనుకునేవారుండోయ్. ఒకరోజున కృష్ణుడు బృందావనానికి పంపించాడు ఈ ఉద్ధవుణ్ణి. గోపికలు కృష్ణుడి కోసం ఏడుస్తూ కృష్ణుడి దర్శనం అవడం లేదని బాధపడుతూ ఉంటే ఓదార్చమని ఉద్ధవుణ్ణి పంపాడు. అప్పుడు ఆ ఉద్ధవుణ్ణి చూసినటువంటి గోపికలంతా రాజీవక్షుడు సుందరాస్యుడు మహోరస్కుండు మా రాజీవాక్షుని భంగి నుండి నన్నుచు. తామర పువ్వుల వంటి కళ్ళు కలిగిన వాడు, అందమైన ముఖం కలిగిన వాడు, విశాలమైన వక్షస్థలం కలిగిన ఈ కొత్త వ్యక్తి అచ్చం కృష్ణుడిలా ఉన్నాడు. కృష్ణుడి వలే ఉన్నాడు కానీ కృష్ణుడు కాదు అని కనిపెట్టేశారట మళ్ళీ. అంటే వాళ్ళు కూడా ఒక క్షణం అతన్ని చూస్తే కృష్ణుడు అనుకున్నారంటే ఆయనకి కృష్ణుడు ఎటువంటి రూపం ఇచ్చాడో ఆలోచిద్దాం. కృష్ణుడి రూపంతో తిరిగేవాడు ఆయన. అటువంటి దాన్ని ఏమంటారు? సారూప్యము అంటారు. కృష్ణుడు పిలిస్తే ఉద్ధవుడి హృదయంలో ఉండేవాడు, ఉద్ధవుడి ఇంట్లో ఉండేవాడు. అంతటి పరమభక్తుడు ఉద్ధవుడు. అందుకే ఉద్ధవుడి భక్తి ఉత్తమ భక్తి. అంటే జరిగినది జరగబోతున్నవి కూడా చెప్పింది జింక. ఇక వశిష్ఠుడు మనువు వీళ్ళ భక్తి మధ్యమంట. వశిష్ఠుడి భక్తి కూడా ఉత్తమం కాదని చెప్పారు, మనువులు భక్తి కూడా గొప్పదే, కానీ మధ్య మధ్యలో వాళ్ళు మేము గొప్పవాళ్ళం అనుకుంటారట. అందుకే వాళ్ళ భక్తి మధ్యమం. ఇక ప్రాకృతులు ఉంటారు, వాళ్ళ భక్తి కనిష్టం. అంటే ఏమిటనమాట, వాళ్ళకి ఏదైనా కోరికలు ఉంటేనే భగవంతుడు గుర్తుకొస్తాడు. మా కొంప మాకు దక్కితే నీకు నూటొక్క కొబ్బరికాయ కొడతాం, మాకు ఉద్యోగం వస్తే నూటొక్క ప్రదక్షిణ 108 ప్రదక్షిణ చేస్తాం. గురువుగారండి, మా అమ్మాయికి పెళ్ళైతే మీకు మేము శిష్యురాలు అవుతామండి, లేకపోతే ఎవరు. ఎప్పుడైతే అలా కండిషన్ పెట్టారో అక్కడ ఏదో తేడా ఉంటుంది కదా. అంటే గురువుల్ని కోరికలతో మాత్రమే ఆశ్రయిస్తారు, ఆయన స్పర్శ వల్ల ముక్తి పొందుతామనే ఊహ ఉండదు వాళ్ళకి. ఉద్యోగం కోసమో, పెళ్లి కోసమో, పెళ్ళైన వాళ్ళు పెటాకుల కోసమో, అది కూడా అడిగిన వాళ్ళే ఎక్కువ మంది అడిగారు ఈ మధ్యకాలంలో. అవే బాబోయ్ మా ఆవిడ నా మీద కోర్టులో వేసింది, నా ప్రాణం తీస్తుంది, విడాకులు వచ్చేటట్టు చూడండి అంటే నేను ఏమన్నా లాయర్నే, చివరికి నా దగ్గరికి ఏమో విడాకుల కోసం రావడం ఏమిటో, కర్మయోగం కాకపోతే. అందుకే విసిగెత్తిపోయి పొద్దున్న రావద్దు బాబోయ్ అన్నా వస్తూనే ఉంటారు. రోగాలకు, ఇరుష్టులకి, గందరగోళాలకి, వాటి కోసమే తప్ప మాట వరసకు కూడా నాకేం వద్దు ముక్తి కావాలని అడిగేవాళ్ళు ఎంతమంది ఉంటారు? కేవలం కోరికలు. ఒకసారి కోరిక తీరితే మళ్ళీ వాడు కనపడితే ఒట్టండు. నిజం చెప్తున్నాను నేను. ఏకగ్రీవంగా నెగ్గిన వాళ్ళు ఉన్నారు మా దగ్గరకు వచ్చి, అనుగ్రహం వల్ల, గురుకటాక్షం వల్ల. నెగ్గిన తర్వాత మళ్ళీ వాడు రాడు కొబ్బరికాయ కొట్టడు, ఆ తర్వాత ఎలాగో పతనం అవుతారు అనుకోండి, వేరే విషయం. ఇది కనిష్ట భక్తి. ఈ కనిష్ట భక్తిలో కూడా ఇంకా క్షుద్ర భక్తి ఏంటో తెలిసిన, రూపాయి ఇచ్చి 100 అనౌన్స్ చేయించుకుంటారు వాడిది అత్యంత క్షుద్ర భక్తి అని చెప్పారండి. రోజు రాగానే ఏమంటే, నేను మీకు 10 ఇచ్చాను కదా చెప్పండి స్టేజీ మీద అంటారు. రోజు రాగానే ఫలానా వాడు 10 ఇచ్చాడు, 10 ఇచ్చాడు, 10 ఇచ్చాడు అని చెప్పకపోతే వాడు మళ్ళీ 11వ కోపం వస్తుంది అనమాట ఆయనకి. ఈ 10 10 రోజులు నాకు పొద్దుట సాయంత్రం వాయింపు మెసేజ్లు పెడుతూ ఉంటారు. ఏమంటే నేను మీకు గుర్తున్నానా, అప్పుడెప్పుడో మీరు కంచిలో ఓపెన్ చేస్తే చెప్పినప్పుడు రూపాయి పళ్ళు వేసానే పళ్ళెల్లో వాణి నేనే రెండు. అది కూడా గుర్తుపెట్టుకోవాలట. ఇది క్షుద్ర భక్తి. రాముడి భక్తి మధ్యమ భక్తి. కారణం ఏమిటో తెలిసిన, గోపికలకి బలిచక్రవర్తికి ప్రహ్లాదుడికి ఉండవలసినంత భక్తి లేకుండా జపం చేస్తున్నాడు. అదే ఉంటే ఎప్పుడో పొందుతాడేతాడు అనగానే ఒక్క క్షణకాలం పరశురాముడికి అర్థమైపోయింది, మధ్య మధ్యలో నేనే విష్ణుస్వరూపుణి కదా, నేనెందుకు ఈ కవచం చెయ్యాలనిపించింది రెండో ఆయనకి. అది కూడా కనిపెట్టింది ఈ జింక. ఎలా కనిపెట్టింది అంటే ఈయన దర్శనం వల్లే కనిపెట్టిందిట, మళ్ళీ ఆయన దర్శనం వల్లే ఆ శక్తి వచ్చిందిట, కానీ ఆయన లోపం చెప్పిందిట. ఆ లోపం వినగానే పరశురాముడు నవ్వుకున్నాడు. ఎందుకో తెలిసిన, ఇవన్నీ విష్ణులీలలో తనలో కూడా లోపం ఉన్నట్టుగా చెప్పి ఆ లోపం ఇతరులకు ఉండకూడదని చెప్పి ఆ లోపాన్ని సవరించుకోవడం భగవంతుడి తప్ప ఎవరు చేస్తారండి? ఇదంతా వైష్ణవమాయ. అందుకని మనం వాళ్ళలో లోపాలు ఎత్తకూడదు, వాళ్ళు మనకి ఇవి తెలియజేస్తున్నారన్నమాట. కృష్ణుడి మాయ ఎటువంటిది ఇప్పటికీ మీకు అర్థం అవ్వాలి కదా. దుర్వాసుడు వచ్చాడు, కృష్ణుడిని రుక్మిణిని నానాయాతంలో పెట్టాడు, ఆఖరిన పాయసం వండమన్నాడు. కృష్ణుడు పాయసం వండాడు, ఆ పాయసం మీ ఇద్దరు నా ఒంటికి పూయండి అనగా ఇద్దరు ఆయన ఒంటికి పూశారు. అందులో కృష్ణుడు కావాలని దుర్వాసుడు మడమకి పూయలేదు, మడమకి పూయకపోతే మడమకి బాణం దెబ్బ తగిలి శరీరం విడిచిపెడతాం, నోటబాతికాడు బతుకుతామని చెప్పించాడు. అంటే ఇది కృష్ణుడికి తెలీదా? అంటే ఎక్కడో ఒక లోపం కావాలని అట్టే పెట్టుకుని అవతారం సాధించడానికి ఆయన ఆడుతున్న నాటకం తప్ప, లేకపోతే ఆయన ఏమిటి పొరపాటు చేయడం ఏంటంటే, పొరపాటున మర్చిపోవడానికి ఏమన్నా భూలోకంలో మనుషులు, ఆ భూలోకంలో మనుషులు అంటే అన్ని మర్చిపోతూ ఉంటారు. ఇస్త్రీ చేయించంటే ఇంకా ఏదో బట్టలో ఇస్త్రీ బదులుగా నాకు ఇస్త్రీ చేస్తారు, 2 అంతా అంటే మర్చిపోతారు. ఇది మానవ లక్షణం. కానీ ఆయన పరమాత్మ, ఆయనకి ఎక్కడ మడముందో, ఎక్కడ రాయాలో, ఎక్కడ రాయకూడదో తెలియదా? తెలుసుండి కూడా లోకమునకు పొరపాటు చేస్తే ఇటువంటి శిక్ష మీరు అనుభవించవలసి వస్తుందని ఒక సంగతి తెలియజేయటానికి ఆ విష్ణుమాయ అలా పన్నుతూ ఉంటాడు ఆయన. అందువల్ల ఎప్పుడు మనం కృష్ణం వందే జగద్గురు. ఇంత చెప్పి కానీ ఆయన గురించి మనం చెప్పాం కదా అని మనం ఆయన్ని చులకనగా చూడరాదు సుమా. ఆయన ఆది విష్ణుస్వరూపుడు. ఆయన దర్శనము వలనని మనకి పుణ్యం కలిగి అనేక పూర్వజన్మ రహస్యాలు తెలిసాయి. పుణ్యాత్మ భార్గవశ్చాయం తత్పుణ్యమధ్య సంజాతం భార్గవశ్యాస్య దర్శనాత్. ఆయన దర్శనం వల్లే నాకు పూర్వజన్మ రహస్యం తెలిసింది, నీకు పూర్వజన్మ రహస్యాలు చెప్పగలిగాను. ఇతడు పుణ్యాత్ముడు, విష్ణుస్వరూపుడు, కృష్ణభక్తుడు, జితేంద్రియుడు సుమ అనగానే చాలా గొప్ప విషయం చెప్పావు. అసలు మనకి ఎందుకు ఈ కర్మ వచ్చింది, జింకలయ్యి ఎందుకు పుట్టాము, జింకలయ్యి పుట్టి ఇక్కడికి ఎందుకు వచ్చాము అని మళ్ళీ అడిగింది భార్యామణి. అయితే చెబుతున్నాను విను, నేను పూర్వకాలంలో ఒక ఋషి కుమారుణ్ణి. ఆ జన్మలో నేను బాగా చదువుకున్నాను వేదాలు, అవి వేదాలు చదువుకుండడం వల్ల నాకు కొంచెం గర్వం వచ్చింది. నేను వేద పండితుణ్ణి, అందరికంటే గొప్పవాణ్ణి, నాకే మడి ఆచారాలు ఉన్నాయి, నన్ను మించినవాడు ఎవరూ లేరని ఒక చిన్న అహంకారం వచ్చేదట. ఏమిటో అప్పుడప్పుడు మానవులకి ఇలా వస్తూ ఉంటాయండి. ఆ అహంకారంతో ఇతరులను చిన్న చూపు చూసేవాణ్ణి. నా మంత్రశక్తితో ఈ సృష్టిలో ఏదైనా సాధిస్తాను అనే ఒక అహంకారం ఒకప్పుడు నాకు విపరీతం అయిపోయింది. ఓసారి నేను కౌశిక గోత్ర సంజాతుడైన నేను మా నాన్నగారి మాట మీద స్నానానికి బయలుదేరాను. ఆ కాలంలో మా నాన్నగారు ద్రవిడ దేశంలో ఉండేవాడు, తమిళనాడులో ఉండేవాడు అనమాట. గోత్రం కూడా చెప్పాడు, కౌశిక గోత్రం అంట. వాళ్ళ నాన్నగారి పేరు శివదత్తుడు, అతడు నానాశాస్త్ర కోవిదుడే. మా అన్నదమ్ముల్లో పెద్దవాడి పేరు రాముడు, రెండోవాడు ధముడు, మూడు పృథువు, నేను నాలుగోవాణ్ణి, నాకు సూరి అని పేరు. వేదాధ్యయన తప్ప నుండి గనక మా నాన్నగారి మాట అప్పుడప్పుడు కాదనకుండా చేసేవాడిని. ఒకరోజు నాన్నగారు దగ్గరలో ఉన్న ఒక చెరువు ఉంది, ఆ చెరువులో స్నానం చెయ్యి, అక్కడి నుంచి దర్భలు పళ్ళు పట్టుకురా అనగా ఔద్భిదము అనే పర్వతం దగ్గర ఉన్న అడవి దగ్గరికి చేరి అక్కడ నదిలో స్నానం చెయ్యాలనుకున్నాం. ఆ నది చాలా గొప్పది, ఆ నదిలో జలం నిర్మలంగా ఉంటుంది. ఆ నది చుట్టూతా అత్యద్భుతమైన చెట్లు ఉన్నాయి, మల్లిక, పాటల, కొంద, కర్ణికార, కదంబక, ఇటువంటి అనేకమైన వృక్షాలు ఉన్నాయి అక్కడ. అక్కడికి వెళ్ళగానే ఆ సౌందర్యాన్ని చూస్తూ మా నాన్నగారి విషయం మర్చిపోయాను. సహజంగా నాకు కొంచెం గర్వం ఉన్నది, పండితుండని అహంకారం, అన్నిటికీ నేనే గొప్పవాడిని అనుకునేవాడిని. ఆ అహంకారంలో పడి తండ్రి గారి ఆజ్ఞ మర్చిపోయి, స్నానము మర్చిపోయి ఆ సౌందర్యాన్ని చూస్తున్నాను. సరిగ్గా ఆ సమయానికి మా అన్నయ్య పృథు అనేవాడు, మొత్తం నలుగురు అన్నదమ్ములు కదా, వీడు ఆఖరాడని చెప్పాం కదా, మూడోవాడి పేరు పృథువు. అరే నాన్నగారు ఏం చెప్పారు, బారెడు పొద్దెక్కకుండా స్నానము చేసి దర్భలు పళ్ళు జలము తెమ్మన్నారు. నువ్వు ఇక్కడ ఇలాగే ఉంటే ఎలాగా అంటే, నీకు కావాలంటే మీ నాన్నగారి మీద అంత భక్తి ఉంటే, మీ నాన్నగారి మీద పైగా మన నాన్నగారి మీద కాదు, మీ నాన్నగారి మీద నీకు అంత భక్తి ఉంటే వెళ్ళి నీళ్లు దర్భలు నువ్వు ఇయ్యి, నేను రాని ఇక్కడే ఉంటాను, నాకు ఈ సౌందర్యం బాగా నచ్చింది, ఇక్కడే ఉంటానడగానే నీ కర్మ అని పృథువు స్నానం చేసి దర్భలు పళ్ళు అన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. వీడు అక్కడే ఉండి ఆ సౌందర్యం చూస్తూ ఉండిపోయాడు. ఎందుకు వీడికి ఆకర్షణ అనిపించింది. ఆ సమయంలో పెద్ద గాండ్రింపు విన్నాడు, ఓ పెద్ద పులి అక్కడికి వచ్చింది. ఆ పెద్ద పులి ఒక ఆడలేడి మీద పట్టుకోబోయింది, మీదబడి ఆ ఆడలేడి కంగారులో నీళ్లలో పడిపోయింది. ఆ ఆడలేడివే నువ్వు, నిన్ను పెద్ద పులి చంపుతూ ఉంటే నాకు ఒళ్ళు మండిపోయిందనమాట. చిచ్చి చిచ్చి, బంగారం లాంటి ఆడలేడిని పెద్ద పులి పట్టుకుందే, ప్రకృతిలో సౌందర్యంతో పాటు వికృతత్వం కూడా ఉంటుంది. అందంగా ఉన్న నేల దగ్గరికి వెళితే అక్కడ పాము ఉండొచ్చు, పదార్థాలు రుచిగా ఉంటాయి, అవి తింటే అనారోగ్యం రావచ్చు, ఎక్కడ మంచి ఉంటే అక్కడ చెడ్డ ఉంటుంది, ఏం ప్రకృతి అండి ఇది, దైవ సృష్టి సరిగ్గా లేదు అనుకున్నట్టేన. వాడు అనుకున్న మాటలు ఏమిటో తెలిసిన, ఇక్కడ తియ్యని పాయసం ఉంటుంది, రుచిగా ఉంటుంది, బాగుంది కదా అని ఎక్కువ తింటే కడుపు మండుతుంది, లేదా అరుగుదల లేక లేనిపోయిన ఇబ్బందులు కలుగుతాయి, ఎక్కువ తింటే షుగర్ వస్తుంది. పోనీ మంచి కారపు పదార్థాలు, మిరపకాయ బజ్జీలు ఇవి బాగున్నాయని తింటే ఇంకో రకమైన గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. మెత్తగా ఉంది కదా అని ఒత్తుగా ఉన్న పరుపు మీద పడుకుంటే నడుం నొప్పి వస్తుంది. అందంగా ఉన్న స్త్రీని తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటే అందం పోయి కొంతకాలానికి ఆవిడ ముసలావిడే వికారంలోకి వచ్చేస్తుంది. ఏమిటో మరి తెలియదండి, యవ్వనంలో ఉన్నప్పుడు అంత అందంగా ఉంటారా, రిటైర్ అయిపోయాక మరీ అసహ్యంగా అయిపోతారు, వాడే వీడే అనిపిస్తుంది అనమాట. ఒక్కోసారి పాత ఫోటో ఈ ఫోటో పక్కన పక్కన పెట్టుకుంటే వీడి మొహం వీడికే చిక్కక్కలుగుతుంది. అప్పుడు చుట్టూ నల్లగా నిగనగలాడిపోతూ మంచి టీవీగా ఇనిషియేట్ చేసుకుని ఉన్నవాడి పాత ఫోటోలు పెడుతూ ఉంటారు ప్రొఫైల్ ఫోటోలుగా వాట్సాప్లో. వీడు వచ్చి దండం పెడతాడు, ఆ ఫోటో ఈ ఫోటో చూడండి, వాడే వీడేనా దొంగడు ఎవడన్నా వచ్చాడు అనిపిస్తుంది మనకి. అలా సౌందర్యాలు మారిపోతాయి. ఏమి సృష్టి అండి అనుకుంటూ పాపం బంగారం లాంటి ఆడలేడి చచ్చిపోయింది అనుకున్నట్ట. అలా అనుకోగానే ఈ పులొచ్చి నా మీద పడిపోయింది, అది నన్ను చీల్చెండాడింది. హాయిగా తండ్రి గారి మాట విని స్నానం చేసి దర్భలు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చుంటే నాకు అకాల మరణం వచ్చేది కాదు. ఆడజింకవైన నువ్వు చచ్చిపోతూ ఉంటే చూసేవాడిని కాదు. నేను ఓ పక్కన ప్రకృతిని తిట్టుకుంటూ పితృరాజ్ఞ ఉల్లంఘించి చచ్చిపోతున్నప్పుడు నిన్నే తలుచుకుని ఆ తర్వాత పులి నోటబడి నేను చచ్చిపోయాను. చచ్చేటప్పుడు నాకు ఎంతసేపు ఆడజింక 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 నిన్నే తలుచుకోవడం వల్ల నేను నీ మొగజింకగా పుట్టాను, నువ్వు జింకగా పుట్టావు, నువ్వు నాకు పెళ్ళానికి అయ్యావు. యాంతే మతి సాగతి, అంత్యకాలంలో నీ బుర్రలో ఏది ఉంటే అదే గతి. మనకి ఈ జన్మలు ఎలా వచ్చాయో తెలుసా? అంత్యకాలంలో ఇలా తలుచుకుని పుట్టాంట మనం. ఉదాహరణకి పూర్వజన్మలో నేను ఎవడో పురాణం చెప్తున్నప్పుడు ఆ పురాణం చెప్పేవాడిని తలుచుకుని తెచ్చుంటాను, అందుకని పౌరాణికుడిగా పుట్టాను. ఒకడెవడో ఈ కుర్చీని తలుచుకుని పుట్టుంటాడు, అందుకే అక్కడ ఆ కుర్చీలోనే కూర్చుంటారు వాళ్ళు. ఎవరు పూర్వజన్మలో ఏది తలుచుకుంటే ఈ జన్మలో వస్తాయండి. వాళ్ళ ఎవరిని మనం ఏది తలుచుకున్నామో వాడే భర్తగానో లేక ఆవిడే భార్యగానో లేకపోతే ఏ స్థలాన్ని తలుచుకున్నామో అదే స్థలం మనకి ఇంటిగానో వస్తాయి. అందుకని అంత్యకాలంలో భగవంతుడిని తలుచుకోవాలి. ఇప్పుడు మీకు గొప్ప సలహా అన్నమాట ఈ పురాణం. ఈ పురాణం మీకు గొప్ప సలహా ఇస్తోంది. సాధ్యమైనంత వరకు భగవద్ధ్యానం చేయండి, గురువుగారు చెప్పినట్టు నడుచుకోండి, అనవసరమైన ఆలోచనలు తెచ్చుకోకండి. ఏ దేని గురించి ఎక్కువ ఆలోచిస్తారో అదే చివరి రోజుల్లో మనకు గుర్తొస్తుంది, అప్పుడు మనం చచ్చాక అదే అవుతాం. అందుకని అంత్యకాలంలో మనకి ఏది గుర్తొస్తే అదే గత అవుతుంది కనుక అంత్యకాలంలో పిచ్చివి గుర్తుకు రాకుండా ఉండాలంటే పిచ్చి వాటిని తలుచుకోకూడదు. దానికి బదులుగా రోజు పడుకునేటప్పుడు లేక లేచినప్పుడు కృష్ణ 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 అని ప్రాక్టీస్ చేయండి. అప్పుడు చచ్చిపోయేటప్పుడు కృష్ణ కృష్ణ అంటాం, కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతాం. లేదా జన్మ వచ్చినా కృష్ణుడికి సన్నిహితుడిగా ఉండే భక్తుడిగా పుడతాం, ఏ కుచేలుడిలాగానో మహాత్ముడిలాగానో. అలా కాకుండా పడుకునే ముందు లడ్డు 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 అనుకుంటే వచ్చే సంవత్సరం వచ్చే జన్మలో మిఠాయి కొట్లో లడ్డూలు చుట్టేవాడిగా పడతాం అనమాట. పొద్దుట్లు లేచి అక్కడికి వెళ్ళి పాకం బట్టి అలాగే చెమట వడుకుంటూ వెళ్ళి చక్క లడ్డూలు తుడుతూ హా లడ్డు అని అమ్ముతాడు తప్ప తినడం. ఎందుకని అక్కడ చుట్టేవాడికి తినే అవకాశం ఉండదు, వాడు వర్కర్ కదా. అందుకని లడ్డూలు చుట్టే వర్కర్గా పడతాడు, గరిటిగా పడతాడు, తినే అవకాశము ఉండదు, ముక్తి రాదు. అందువల్ల ఎందుకు వచ్చింది ఇవన్నీ అనవసరంగాను? రోజు కరోనా కరోనా అని తలుచుకుని పడుకోకండి. వచ్చే దానిలో కరోనా వ్యాక్సిన్లు వేసేటటువంటి వ్యక్తిగా పుడతాం. అక్కడి నుంచి ఆ రోగాలన్నీ తలుచుకోకూడదు. ఏమొద్దన్నీ విడిచిపెట్టండి హాయిగా. భగవంతుడిని నీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ నామం తలుచుకోండి. లేదా ఈ పురాణ కథలు గుర్తుకు తెచ్చుకోండి, ఈ కథలన్నీ జ్ఞప్తికి తెచ్చుకోండి. అందులో ఉన్న భక్తులు మిమ్మల్ని రక్షిస్తారు, అందులో ఉన్న మంత్ర బీజములు మనల్ని రక్షిస్తాయి, ఆ పురాణములలో ఉన్న అధిష్టాన దేవతలు మనల్ని రక్షిస్తారు. ఎప్పుడు యాంతేమతి సాగతి, అంతే మరణించునప్పుడు యా మతి, నీ బుర్రలో ఏది ఉన్నదో సా అదే గతి, గతి అవుతుంది. అది అవ్వాలంటే నీ బుర్రలో సరైన ఆలోచన రావాలంటే సాధన కావాలి. జింకను తలుచుకుని జింకై పుట్టిందంటే మనకి జడభరతుడు కథ అదే కదా. జడభరతుడు ఓ జింకను చూశాడు, ఆ జింకను తలుచుకున్నాడు, దాంతో మళ్ళీ జన్మలో లేడీగా పుట్టాడు, మళ్ళీ జన్మలో మళ్ళీ జడభరతుడిగా పుట్టాడు. ఎన్ని కష్టాలు అనిపించాడండి. రాజయోగి, ముక్తి పొందవలసిన వాడు, బోడి జింకని తలుచుకుని జింకైపోయాడు. ఆయనంటే కనీసం జింకనన్నా తలుచుకున్నాడు. మనం ఏ కుక్కనో ఇంట్లో ఉన్న కుక్కను తలుచుకుని నా పెంపుడు కుక్క ఏమైపోతుందో, కుక్క కుక్క అని చచ్చిపోతే కుక్క తిప్పుకోకుండా ఆ దెబ్బతో వచ్చే దానివల్ల వీడే కుక్క అయిపడతాడు. నల్ల కుక్కగా, బొచ్చు కుక్కగా, తెల్ల కుక్కగా, కుంటి కుక్కగా, గుడ్డి కుక్కగా, కుంపల ముందు పొడి బొవ్వు బొవ్వు అనుకుంటూ, అయ్యో ఈ ఇంట్లో బెడ్ మీద హాయిగా పడుకునేవాడిని బయట ఎంగిలి బ్రెడ్ తింటూ నారికలా పెట్టుకుని బొవ్వు బొవ్వు అనుకుంటున్నాను, మా ఆవిడ కూడా తిడుతోంది అనుకుంటాడు. కుక్క అయ్యాక వాళ్ళ ఆవిడ గుర్తుపట్టదు కదా, ఛే దిక్కుమాల కుక్క అంటుంది. బతుకున్నప్పుడు తిట్టింది అనుకోండి, ఇప్పుడు తిడుతుంది. అందువల్ల హాయిగా కృష్ణ అనుకోండి. ఏమనుకోవాలి? కృష్ణ, వాసుదేవ, పరంధామ, లేదా శివుడు ఇష్టం అయితే శివ అనండి, శివ ఈశ్వర అనండి. అలా నిరంతరం సాధన చెయ్యండి. ఎంత లాభమో తెలుసా? ఈ కలియుగములో నామస్మరణము కంటే మానవుల్ని తరించే మరొక ఉపాయం లేదు పొమ్మన్నారంతే. ఇప్పుడు మనిద్దరం ఇలా పుట్టాం, మళ్ళీ ఇద్దరం దంపతులం అయ్యాం. నాకు భూత భవిష్యత్ వర్తమానములు ఈ రాముణ్ణి చూడడం వల్ల తెలిసాయి. ఇంకా జరిగే చెబుతున్నాను విను. ఈ బోయవాడు ఇప్పటిదాకా వెనకే ఉన్నాడు, రాముడి భయంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దారిలో వాడిన సింహం చంపి తినేస్తుంది. దాంతో ఏమవుతుంది, వ్యాఘ్రో దూరస్థితో భవత్తు రామస్యాస్య భయాత్ సోపి భక్షితో. ఒక పులి చేత వీడు చంపబడి తినబడి చస్తాడు. తర్వాత పులివాడిని తిన్నప్పటికీ బోయవాడికి స్వర్గమే వస్తుంది టండోయ్. ఎందుకని, రాముడి దర్శనం చేసుకోవటం వల్ల స్వర్గలోకం గమిష్యతి. ఈ బోయవాడికి చావు తప్పదు, భవిష్యత్తు చెబుతున్నాను, వాడి మీద పులిపడి చంపి తింటుంది. కానీ పరశురాముడి ముఖం చూసి ఇక్కడి నుంచి వెళ్ళడం వల్ల వాడు స్వర్గానికి ఎడతాడు. మనం కూడా ఈ పుష్కరంలో నీళ్లు తాగాం, సాక్షాత్తు భృగువంశస్థుడు విష్ణుస్వరూపుడైన రాముడిని చూచాం. సాక్షాత్ విష్ణుస్వరూప దృక్కు, ఇతడు విష్ణువే. ఈయన చూడడం వల్ల మనకి పాపాలు పోతాయి. కొద్దిసేపట్లో ఈ పరశురాముడు అగస్త్యుని ఆశ్రమానికి ఎడతాడు. ఎందుకు ఎడతాడో కూడా చెప్పేస్తున్నాను విను. నేను అతన్ని మధ్యమ భక్తుడు అన్నాను కదా, చిచ్చి మధ్యమ భక్తితో నేను ఎప్పటికీ తరించను అనుకుని మళ్ళీ ఇతడు అగస్త్యుని దగ్గరికి వెళ్ళి ఈ కవచం మళ్ళీ ఉపదేశంగా పొంది జపం చేస్తాడు, తొందరగా సిద్ధి పొందుతాడు. అతడు అగస్త్యుని దగ్గరికి ఎడుతున్నప్పుడు మనద్దరం కూడా అక్కడికి ఎడదాం, అగస్త్యుడి ద్వారా కృష్ణ కవచం మళ్ళీ పొందుదాం, దానివల్ల మనము తరించి కైలాసానికో వైకుంఠానికో వెళ్ళిపోతాం, ఈ అకృతవ్రుణుడితో పాటు వెడదాం అనుకుంటూ ఉంటే ఇదంతా పరశురాముడు అన్నాడు. నా మనస్సులో ఉన్నది కూడా చెప్పేసింది ఈ జంక అనుకున్నాడు ఆయన. అనుకుని హాయిగా స్నానం చేసి సంధ్యావందనం పూర్తి చేసుకుని తన భక్తి మధ్యమ భక్తి అని తెలిసింది కనుక వెంటనే పునరుపదేశం పొందడం కోసం అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. ఆయన అనుసరించి అకృతవ్రుణుడు ఎప్పుడు పెడతాడు కనుక కూడా అకృతవ్రుణుడు వెళ్ళాడు. ఈ అకృతవ్రుణుడితోటి పరశురాముడితోటి వెంట ఆడజంక మొగజంక వెళ్ళాయి. క్రమంగా వీళ్ళు అగస్త్యాశ్రమానికి వెళ్ళారు. ఆ అగస్త్యాశ్రమం సరస్వతీ నదీ తీరంలో ఉంటుంది. ఆ ప్రాంతం పరమ ప్రశాంతంగా ఉంది. అక్కడ సింహాలు జింకలు మొదలైనటువంటి పరస్పర విరుద్ధ జంతువులన్నీ కలిసి తిరుగుతున్నాయి. అక్కడ పరమశాంతస్వరూపుడు ఇల్వలుడు వాతాపి వంటి రాక్షసుల్ని సంహరించినవాడు, సముద్ర జలం మొత్తం ఒక్క గుక్కలో గుటుక్కుని తాగినవాడు, మహావీరుడు జ్ఞాని లోపాముద్ర వల్లభుడు అయిన అగస్త్యుణ్ణి వాళ్ళు చూచారు. వెంటనే సాష్టాంగ నమస్కారం చేశాడు పరశురాముడు అగస్త్యునికి. మహాత్మా శివస్వరూప నక్షత్రస్వరూప పరమభక్తాగ్రేసర నీకు నమస్కారం. ఆయన చెప్పడంలో కూడా రామోస్మి జామదగ్నియోహం భవంతం ద్రష్టుమాగత, నేను పరశురాముణ్ణి జమదగ్ని కొడుకుని నీ దర్శనానికి వచ్చాను. నమస్తే లోకభావన, లోకం అంతా నీలో ఉందని భావించి ఎవ్వరి మీద రాగము ద్వేషము లేకుండా ఉండే మహాత్ముడవైన నీకు నమస్కారం అని భక్తితో ప్రార్థించగానే ఆయన చిరునవ్వుతో దగ్గరికి పిలిచి ఆశీర్వదించి వైష్ణవస్వరూప ఏం పని మీద వచ్చావో చెప్పు అన్నాడు. మహాత్మా నేను కృష్ణ కవచాన్ని పొందాను, శివుడిచ్చాడు, కానీ ఎందుకో ఉండవలసినంత మానసిక లగ్నత దాని మీద లేదు, మనస్సుని లగ్నం చేసి జపం చేయలేకపోయాను, అది నాకు కొంచెం తెలుస్తోంది. కారణం నేను విష్ణువుని, నేను మళ్ళీ కృష్ణ కవచం చదవాలా అని ఒక భావన నాలో రావడమే. ఆ భావన కూడా దోషమే, వేరే కుంటి సాకులు చెప్పను, నాదే తప్పు, దయతో మళ్ళీ కృష్ణ స్తోత్రం నాకు ప్రసాదించు, అప్పుడు నేను మళ్ళీ జపం చేస్తాను తరిస్తాను. నీ దగ్గర ఈ స్తోత్రం మళ్ళీ పొందమని శివుడు ఈ జింకల ద్వారా నాకు చెప్పించాడు అనగానే పరశురాముడి యొక్క మాటలు విని నవ్వి రాముడి వెనక ఉన్న ఆడజింకని మొగజింకని కూడా చూశాడు. వాళ్ళని కూర్చోబెట్టాడు, పరశురాముడిని కూర్చోబెట్టాడు. ఆ తర్వాత పరమ పూజ్యుడు అగస్త్యుడు ఇలా చెప్పాట, శృణు రామ మహాభాగా కథయామి హితం తవ మంత్రస్య సిద్ధిం ఏనత్వం శీఘ్రమేవ సమాప్నుయాహ. పుణ్యాత్మ రామ, నీకు ఏది మంచో అదే చెబుతాను, నీకు తొందరలో మంత్రము సిద్ధించేటట్టుగా, మంత్ర జపము వల్ల నీకు సిద్ధి కలిగి ఫలితము కలిగి నీవు ఏదైనా సాధించేటట్టుగా చేస్తాను, అది వినడం నీకు లాభం. నేను నీకు ఇప్పుడు చెప్పబోయే సిద్ధికి సంబంధించిన స్తోత్రం నేను పూర్వం పాతాళంలో తెలుసుకున్నాను. భూలోకంలో చాలామంది కవచములు చదువుదామనుకుని తీసుకుంటారు, కానీ వాళ్ళకి శ్రద్ధ లేక మనస్సు పరిపరి విధాలుగా వెళ్ళడం వల్ల ఆ కవచములు పారాయణం చేసినా ఫలితం రావడం లేదు. ఒక కవచం చదివాం, చదవగానే ఆ కవచం శరీరాన్ని పట్టుకోవాలి, మనస్సుని పట్టుకోవాలి. ఇప్పుడు శరీరము మనస్సు ఆ కవచంతో నిండిపోతే అప్పుడు సిద్ధి కలుగుతుంది. కానీ ఎంతమంది కాన్సన్ట్రేషన్తో, ధారణతో, అత్యంత మానసికమైన భక్తితో మనస్సుని లగ్నం చేసి చదవగలుగుతున్నారు అంటే చాలా తక్కువ మంది చేస్తారు. మనస్సు చేసేటటువంటి పూజల మీద, స్తోత్రముల మీద నిలబడదు, లగ్నము కాదు. అలా లగ్నం కావడానికి ఏం చెయ్యాలని ఒకప్పుడు నేను ఆలోచించాను. ఆలోచించి పాతాళలోకానికి వెళ్ళాను. పాతాళంలో పరమపూజ్యుణ్ణి, అనంతుణ్ణి, ఆదిశేషుణ్ణి చూశాను. వేయి పడగలతో తెల్లని రూపంతో ఉన్నాడు ఆయన, మహావిశాల రూపంతో ఉన్నాడు. ఆయన పడగలు స్వచ్ఛంగా పూర్తిగా పిండి వెన్నెలతో నిండిపోయాయి. ఆ మహాత్ముడి నోట్లోంచి వస్తున్న నాలుకలు ఎర్రగా ఉన్నాయి, ఆయన కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి. ఆ రూపాన్ని చూసి నాకేం భయం కలగల, ఆనందం కలిగింది. భగవంతుడు చూసి భయం ఎందుకు? అందుకే మేమందరం ఆనందంతో నమస్కరించాం. ఆ సమయంలో అక్కడ నేను వెళ్ళే సమయానికి ఇంకా కొందరున్నారు. ఈ చెప్పేదెవరు? అగస్త్యుడు. కాబట్టి అగస్త్యుడు వెళ్ళే సమయానికి అక్కడ ఎవరెవరు ఉన్నారట? సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, నారదుడు, గౌతముడు, జాజలి, క్రతువు, రుభువు, హంసుడు, ఆరుణి, వాల్మీకి, శక్తి, ఆసురి మొదలైన సిద్ధపురుషులు అక్కడే ఉన్నారు. ఇది కాక వాత్స్యాయనుడి వంటి మునులు ఉన్నారు. వీళ్ళందరూ ఆ ఫణీంద్రుడి చుట్టూ కూర్చునున్నారు. ఆయనకు నమస్కరించారు. జ్ఞానం బోధించమన్నారు ఆయన్ని. అప్పుడు ఒక తమాషా జరిగింది. వాళ్ళందరూ ఉన్నారు, నేను వెళ్ళాను. ఆ సమయంలోనే సమస్త ప్రాణులని మోసే భూదేవి ఒక స్త్రీ రూపంతో ఆయన దగ్గరకు వచ్చింది. ఆవిడ నాకు విష్ణు కథలు చెప్పమన్నది. ఆ విష్ణు కథలన్నీ ఆవిడ వంకతో పరమాత్ముడైన వాసుదేవుడి యొక్క పానుపు, విష్ణువు యొక్క అవతారాల్లో ఒకటి, వ్యూహచతుష్టయంలో ఒకటి అయిన అనంతుడు విష్ణు కథలు చెప్పాడు. విష్ణువే ఆదిశేషుడి రూపంలో ఉంటాడు. విష్ణువుకి నాలుగు రూపాలు ఉంటాయి, వాటిని వ్యూహచతుష్టయము అంటారు. ఒకటి అనంతుడు లేక ఆదిశేషుడు, రెండోది వాసుదేవుడు, మరొకటి సంకర్షణుడు, నాలుగవది ప్రద్యుమ్నుడు లేక అనిరుద్ధుడు. ఇందులో సంకర్షణ రూపం చాలా గొప్పది. ఆ సంకర్షణుడే ఆదిశేషుడు. ఆయన భూదేవిని, మా వంటి ఋషులను తన చుట్టూ కూర్చోబెట్టుకుని కృష్ణుడి చరిత్రలు చెప్పాడు. ఆవిడన్నీ విన్నది. విని ఏదన్నా కృష్ణ కవచం వంటి కవచములు చదువుతున్నప్పుడు ఆ కవచ ప్రభావం తొందరగా దక్కాలంటే, జపములు చేస్తున్నప్పుడు మనస్సు లగ్నం అవ్వాలంటే ఏం చెయ్యాలో చెప్పు స్వామి అంది. అప్పుడు ఆయన, భూలోకంలో చాలా స్తోత్రాలు ఉన్నాయి, అనేక కవచములు ఉన్నాయి, దత్త కవచం, కృష్ణ కవచం. ఆ కృష్ణ కవచం ప్రత్యేకంగా త్రైలోక్య విజయమని కూడా పిలువబడుతుంది. ఇటువంటి కవచములు చదివి చదవగానే శరీరాన్ని మనస్సుని తరింపజేసి ఆ కవచం వల్ల మనిషి సిద్ధి పొందాలంటే కృష్ణుడి నామాలు 108 చదవాలి అన్నాడు. కృష్ణుడికి అష్టోత్తర శతనామాలు ఉన్నాయట. ఈ అష్టోత్తర శతనామాలు భక్తితో 9 చదువుకున్నవాడికి ఈ కవచాలు పారాయణ వల్ల ఫలితం వస్తుంది. కాబట్టి కవచం పారాయణ చేయాలంటే ముందు శ్రీకృష్ణ అష్టోత్తర శతనామములను చదవాలి. ఆ 108 నామాలు చదివిన వాడు ఎవడైనా, వాడు ఏ స్తోత్రం తర్వాత భవిష్యత్తులో చదివినా, ఏ కవచం చదివినా, ఏ యజ్ఞం చేసినా అందులో సిద్ధి పొందుతాడు. ఈ 108 కృష్ణుడివి శ్రద్ధతో చదివిన వాడికి మనస్సు నిలకడగా ఉంటుంది, దృఢత్వం పొందుతుంది. వాడు గుళ్ళో ఉంటే గుడి మీద దృష్టి ఉంటుంది, దేవుడి దగ్గర ఉంటే దేవుడి మీద దృష్టి ఉంటుంది, జీవుడి దగ్గర ఉంటే జీవుడి మీద దృష్టి ఉంటుంది. ఈ విధమైన మానసిక లగ్నత, ఏకాగ్రత లభింపజేసే స్తోత్రమే శ్రీకృష్ణ అష్టోత్తర శతనామ స్తోత్రం అన్నాడు. అనగానే వెంటనే భూదేవి ఏమన్నది? తేషు నామాని ముఖ్యాని శ్రోతుకామాచరాదహం. స్వామి, అంత గొప్ప నామాలు ఉన్నాయని నువ్వే చెబుతున్నావు, ఆ నామాలు వినాలని నేను కోరుతున్నాను. చాలా కాలం నుంచి శ్రీకృష్ణుని అష్టోత్తర శతనామములు వినాలనుకుంటున్నాను. 108 నామాలు అన్నమాట అవి. అష్ట అంటే 8, ఉత్తర ఎక్కువగా శత నామాని 100. 100 అష్ట ఉత్తరము అంటే 8 ఎక్కువ, అంటే 100కి 8 ఎక్కువ అంటే 100+8 108 అనమాట. 108 ఎప్పుడు సంస్కృతంలో ఉత్తర అంటే ఎక్కువ, అష్ట ఉత్తర అష్టోత్తర అంటే 8 ఎక్కువగా 100. ఆ నామములు వినాలని చాలా కాలం నుంచి కోరుతున్నాను. ఇన్నాళ్ళకి నా జన్మ తరించింది, నా జన్మ ధన్యమయ్యింది, నా మనస్సు లగ్నమయ్యేలా చేసేందుకు నీ దగ్గరికి వచ్చాను. ఆ నామాలు నాకు చెప్పవా? తత్తాని బ్రూహి, నామాని వాసుదేవస్య వాసుకే. ఓ వాసుకి అన్నగారువైన ఆదిశేష, ఆ 108 నామాలు వాసుదేవుని నామాలు చెప్పు, అంతకంటే గొప్ప పుణ్యనామములు మరి లేవని నేను విన్నాను గనక ఆ నామములు నాకు చెప్పు అన్నాడు. అప్పుడు ఆదిశేషుడు, నువ్వెంత అదృష్టవంతురాలివి, పరమ భాగవతురాలివి, అందుకే విష్ణుమూర్తి ఎప్పటికప్పుడు నీ మీద అవతరించి అనేకమైనటువంటి లీలలు చేస్తూ ఉంటాడు. రామ అవతారం, కృష్ణ అవతారం, ఆ అవతారం, ఈ అవతారం అని నీ మీద ఎత్తుతాడు, కానీ స్వర్గంలో ఎత్తడు. నువ్వు అదృష్టవంతురాలివి, ఆయనలో ఒక భాగానివి, ఆయనకి భార్యవి, ఆయన అనుగ్రహం పొందిన దానివి, అందుకే ఆయన నామాలు అడిగావు, ఆ 108 నామాలు చెబుతాను విను అన్నాడు. రేపు ప్రారంభంలోనే ఈ 108 నామాలు ఉంటాయి. వినాలి అనుకున్న వాళ్ళు పెందరాళ్ళే వస్తారు, అయిపోయాక వద్దాం అనుకున్న వాళ్ళు ప్రసాదం టైంకి వస్తారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.